మాట క్రియలు ఒక్కటైన వేళ త్రికరణ శుద్ధితో జనులు సంచరించు వేళ మనసు మాట క్రియలు ఒక్కటైన వేళ త్రికరణ శుద్ధితో జనులు సంచరించు వేళ ఈ భూమియే స్వర్గమై ధర్మం విలసిల్లుగా ప్రేమ వెళ్ళి విరియుగా శాంతి సుధలు పురియుగా ఏకత్వమే పవిత్రతను అరియే దైవత్వము పరిమళింపజేయుగా పరవశింపజేయుగా వినుడు వినుడు సాహితత్వ బోధామృత సారం సప్తమ వార్షిక ఉత్సవ దివ్య సందేశం రేడియో సాయి సందేశం
సత్వగుణ ప్రచోదయానికి సాత్వికాహారం, సాధువర్తన, సద్గుణాల వంటి అంశాలు దోహదపడతాయట. ఆధ్యాత్మిక పురోభివృద్ధికి, మానవ జీవన లక్ష్య సాధనకు ఆ సత్వగుణమే ప్రధానం. పాంచభౌతిక శరీరం పవిత్రంగా ఉంటే మనస్సు కూడా నిర్మలమై నిశ్చలమై నిలుస్తుంది. ఆ ఏకత, పవిత్రత, దైవికతల గురించి ఇప్పుడు ఒక గోష్ఠి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం. శరీరమాద్యం కలుధర్మ సాధనం గోష్ఠి కార్యక్రమం.
అన్ని జన్మలలోనూ మానవ జన్మ అతి పవిత్రమైనది, శక్తివంతమైనది, సత్వ రజస్తమ గుణాలతో సుసంపన్నమైనది. అందులో ప్రధానంగా సత్వగుణం కారణంగా మానవుడు ఆధ్యాత్మ సాధన వైపు మనసును మళ్లించుకుంటాడు. కనుక ఆరోగ్యవంతమైన శరీరం, నిర్మలమైన మనస్సు కూడి ఉన్నప్పుడు ఆలోచనలన్నీ హృదయంతో కలిసి ఆధ్యాత్మ సాధన పవిత్రమవుతుంది. కాబట్టి మనసుకు హృదయానికి ఆధారభూతమైన శరీరాన్ని దివ్య సాధనంగా మనం తీర్చిదిద్దుకోవాలి. అదే మన ఈనాటి చర్చనీయాంశం, శరీరమాద్యం కలు ధర్మ సాధన. ఈ చర్చలో పాల్గొనడానికి స్వామి కళాశాలలో ఆచార్యులుగా సేవలందిస్తున్న డాక్టర్ నాగేశ్వరరావు గారు, స్వామివారి ఆసుపత్రిలో సేవలందిస్తున్న డాక్టర్ గోపీకృష్ణ గారు మన రేడియో సాయి స్టూడియోకి వచ్చి ఉన్నారు. డాక్టర్ నాగేశ్వరరావు గారు, మీకు స్వామివారితో ఎన్నో సంవత్సరాల సాన్నిహిత్యం ఉన్నది. స్వామి బోధనతో మీరు నిజంగా సుపరిచితులు. మానవ జన్మ విశిష్టత గురించి స్వామి చెప్పిన విషయాలను ముచ్చటించుకుంటూ మనం ఈ చర్చ ప్రారంభిద్దాం.
జగన్నాథరావు గారు, మీరు అన్నట్లుగా మానవ జన్మ పరమోత్కృష్టమైనది. 84 లక్షల జీవరాశులున్నాయి. జీవి ఈ అన్ని జన్మలని అయిన తర్వాత మానవ జన్మ పొందుతాడు. ఒకసారి ఒక భక్తుడు స్వామిని, స్వామి మీ సృష్టిలో అత్యద్భుతమైనది ఏమిటని అడిగితే స్వామి దానికి జవాబుగా మానవ దేహమే అత్యద్భుతమైనదని స్వామి ఉచ్చరించారు. మరి అటువంటి ఉత్కృష్టమైన దేహాన్ని దైవం ఎందుకు ఇచ్చినారంటే, మీరు అన్నట్టుగా శరీరమాద్యం కలు ధర్మ సాధనం, ధర్మకర్మను ఆచరించడానికే ఇచ్చినారు. అంటే మన ధర్మం ఏమిటి? మన నిజతత్వాన్ని తెలుసుకోవటం, మనలో దివ్యత్వాన్ని గుర్తించటమే మన ధర్మం. మరి ఏ కర్మలు ధర్మం అంటారు, ఏ కర్మలు అధర్మం అని అంటే, ధర్మవాహనంలో స్వామి చెప్పింది ఏమిటంటే, ఏ పనులు చేస్తే ఆత్మను తెలుసుకోవటానికి అవి దోహదపడతాయో అవి ధర్మము, ఏ పనులు చేస్తే మనం ఆత్మను గుర్తించడంలో అడ్డంకి అవుతాయో అవి అధర్మం అని స్వామి ధర్మవాహనంలో చెప్పినారు. మరి మనలో దివ్యత్వాన్ని గుర్తించడం ఎలా అంటే, స్వామి ఇచ్చిన మార్గం యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ. యూనిటీ అంటే ఏకత్వం, ఏకత్వం నుంచి ప్యూరిటీ పవిత్రత వస్తుందని, పవిత్రత ఉన్నప్పుడు దివ్యత్వం తెలుసుకోగలమని స్వామి చెప్పేది. మరి ఏకత్వం అంటే ఏకాత్మ భావం. ఈ సాధనలు చేయటానికి, ధర్మక్రమలు, సేవా కార్యక్రమాలు చేయటానికి చతుర్విధ పురుషార్థాలైన ఈ ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించటానికి దేహం చాలా అవసరం. మరి ఈ అన్నిటికీ కూడా అవసరమైన దేహాన్ని మనం ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉంచుకోవాలి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందుచేత ఈ దేహాన్ని బాగా కాపాడుకోవటం అవసరం. విశిష్టమైన మానవ దేహం గురించి స్వామి మాటలు విందాం.
ప్రేమస్వరూపులైన యువతి యువకులారా, భావి ప్రపంచ పౌరులారా, పునర్విత్తం ధనము పోయినను మనం దానిని సంపాదించుకునవచ్చు. పునర్మిత్రం మిత్రుడు పోయినప్పటికీ మరొక మిత్రుడిని మనం సంపాదించుకోవచ్చు. పునర్భార్య భార్య పోయినప్పటికీ మరొక వివాహం ఆడవచ్చు. పునర్మహి భూమిని కోల్పోతే తిరిగి మనము దానిని సంపాదించుకోవచ్చు. నా శరీరం శరీరం పోతే తిరిగి మనం సంపాదించుకోలేము. అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నతుడు. మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు, సౌజన్య సౌశీల్యంతో కూడినటువంటి వాడు. ఇట్టి మానవత్వాన్ని కోల్పోయినా ఇంకా తిరిగి మనకు లభ్యం కాదు.
సృష్టికర్త అయిన మన భగవాన్ మానవ జన్మ విశిష్టతను వివరించారు. డాక్టర్ గోపికృష్ణ గారు, విజ్ఞానపరంగా అద్భుతము ఆశ్చర్యకరమైన మానవ దేహానికి ఉన్న విశిష్టతల్ని కొంచెం వివరిస్తారా?
తప్పకుండా అండి. ఇందాక మనం విన్నట్టు మానవ దేహం అనేది ఒక గొప్ప అద్భుతం. మనిషి అంటేనే శరీరం మరియు మనసు. ఏకకణ జీవి నుంచి ఇంత మేధస్సు శక్తి కలిగినటువంటి వ్యక్తిగా మారటం అనేది ఎవల్యూషనరీ ప్రాసెస్ లో ఇది ఒక గొప్ప మిరకిల్ అన్నమాట. ఇది వేరే ఏ జంతువు కూడా లేనటువంటి గొప్ప అదృష్టం. మానవ శరీరం అంటేనే మనకి రక్తము, ఎముకలు, మాంసము, చర్మము మొదలైనటువంటి సమాహారం. ఇక వీటి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాలు చూద్దాం మనం. మన శరీరంలో దాదాపు 206 ఎముకలున్నాయి. అలాగే 700 కండరాలు నిరంతరం పనిచేస్తుంటాయి. వీటికి తోడు మరొక 80 అవయవాలు ముఖ్యమైనటువంటివి మన శరీరంలో ఉంటాయి. ఇంకా సూక్ష్మంగా మనం ఎలిమెంట్స్ లోపలికి వెళ్తే, ఒక సాధారణమైన 70 kgs వాళ్ళ ఒక శరీరం ఉన్న వ్యక్తికి 65% ఆక్సిజను, 18% కార్బను, ఒక దాదాపు 10% హైడ్రోజను, 3% నైట్రోజను, ఇవే కాకుండా కాల్షియము, సల్ఫరు, ఫాస్ఫరస్ అని విధమైనటువంటి ధాతువులతో శరీరం నిర్మితమై ఉంది. ఇంకా మనకు శరీరంలో ముఖ్యమైనటువంటి అవయవం గుండె. దీని గురించి మనం చెప్పుకుంటే దాదాపు ఇది నిమిషానికి 80 నుంచి 70 నుంచి 80 టైమ్స్ కొట్టుకుంటుంటుంది. దాదాపు మన శరీరంలో 1,00,000 కిలోమీటర్లు ఈ రక్తనాళాలనే ఉంటాయన్నమాట. ఇది మనం తీసుకుంటే భూమికి 2.5 రెట్లు చుట్టుకొలతతో సమానం. అంటే నిరంతరము ఇది అంత రక్తాన్ని ప్రసారం చేస్తుందన్నమాట. దాదాపు 19,000 నుంచి 20,000 కిలోమీటర్లు ఒక రోజుకి రక్తం ప్రయాణం చేస్తుంది. ఇది ఎంత సిస్టమేటిక్ గా ఉన్నా ఖచ్చితంగా జరగాలంటే ఏమాత్రం చిన్న ఆవగింజంత లేదా ఒక పెసరగింజంత ఎక్కడైనా ఒక బ్లాకేజ్ వచ్చిందనుకోండి, దీన్నే మనము హార్ట్ అటాక్ అని అంటాము, లేకపోతే స్ట్రోక్ అని అంటాము, పక్షవాతం కానీ ఏదైనా అవయవాలు. ఆక్సిజన్ అనేది నిరంతరం జరగాలి, మనకి స్పృహలో ఉన్నా లేకున్నా కూడా. ఇది ఇంత ఖచ్చితంగా జరగడం అనేది ఒక గొప్ప విషయం అన్నమాట. ఇంకా మనం సూక్ష్మంగా వెళ్తే ఒక చిన్న రక్త బొట్టులో తీసుకుంటే మనకి 42 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఇవి నిరంతరం మన శరీరంలో ఆక్సిజన్ అనేది ప్రతి ప్రాంతానికి చేరవేస్తుంటుంది, కొరియర్ సర్వీసెస్ లాగన్నమాట. అలాగే ఒక 20,000 తెల్ల రక్త కణాలు ఉంటాయి. నిరంతరం ఇవి మన శరీరంలో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా కాపాడుకుంటూ ఉంటాయి. ఇవి ఒక రోజుకు 100,000 చొప్పున చనిపోతుంటాయి, 100,000 కొద్దీ తయారవుతుంటాయి. ఇవి మనకి తెలియకుండా మన ప్రమేయం లేకుండానే శరీరంలో అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇంకా మనము రెండో ముఖ్యమైనటువంటి బ్రెయిన్, మెదడు గురించి మాట్లాడుకుంటే ఇది ఒక మిస్టీరియస్ ఆర్గన్. ఇప్పటి వరకు కూడా సైన్స్ ప్రకారం దీన్ని పూర్తిగా తెలుసుకున్నది ఎవరికి సాధ్యం కాలేదు. అది కానీ గ్రాస్ గా చూసుకుంటే దాదాపు దీంట్లో 10,000 కోట్ల కణాలున్నాయి ఒక చిన్న మెదడులో. దీనికి 10,00,000 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి. అంటే సెల్ ఫోన్ లో సిగ్నల్స్ లాగన్నమాట, ఒక ఫోన్ కి ఒక ఫోన్ కనెక్షన్. ఇందులో ఏ ఒక్క సిగ్నల్ కూడా పక్కది పొరపాటునైందనుకోండి, మనము మాట్లాడలేము, చూడలేము, అర్థం చేసుకోలేము. ఇదే కాకుండా దీంట్లో ఇన్ఫర్మేషన్ అత్యంత వేగంగా వెళ్తుంటుంది. ఒక రియాక్షన్ టైం, ఇప్పుడు ఒక వేడి వస్తువు మీద మనం చేయి పెట్టాం అనుకోండి, ఒక సెకండ్ లో 10వ భాగంలోనే మనం చేయి తీసేస్తాం మన స్పృహలోకి రాకుండానే. అంటే సిగ్నల్స్ బ్రెయిన్ కి వెళ్లటము, తిరిగి మళ్లీ రావటము, ఆ విధంగా మనం మనల్ని మనం కాపాడుకోవడం అనేది రిప్పపాటు లోపల జరిగిపోతుంటుంది. ఇవి ఇంత ఖచ్చితంగా, ఇప్పుడు చూడండి, మనం కూర్చోనున్నాం, చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, మెమరీ పనిచేస్తుంది, ఇవన్నీ ఒక్కొక్క అవయవం గురించి మనం సపరేట్ గా మాట్లాడుకుంటే అది ఒక గొప్పగా అనిపిస్తుంది. కానీ శరీరం ఒక యూనిటీ లాగా అంత కలిసి ఒక పద్ధతి ప్రకారం ఇది పనిచేయటం అనేది నిజంగా చాలా గొప్పమైనటువంటి విషయం.
గోపికృష్ణ గారు, వైద్యశాస్త్రపరంగా మానవ దేహం ఎంత సంక్లిష్టమైనదో ఆ నిర్మాణ విషయం చెప్పారు. అయితే నాగేశ్వరరావు గారు, ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడం ఎలాగా?
ఈ దేహం పవిత్రత చాలా అవసరమైనది. అష్టాంగ యోగంలో యమ నియమాలు ముఖ్యమైన రెండు అంశాలు. అందులో నియమంలో శౌచం ఒకటండి. అందులో బహిర్శౌచం, అంతర్శౌచం రెండు అంటారు. బహిర్శౌచం అంటే దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, అంటే రోజు స్నానం చేయటం, శుభ్రమైన దుస్తులు వేసుకోవటం. మరి ఇంతే కాకుండా స్వామి ఏమంటుంటారంటే, బహిర్శౌచం అంటే మనం ఉపయోగించే వస్తువులు, టేబుల్స్, బుక్స్, మనం ఉండే రూము, ఇల్లు, పరిసరాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇది బహిర్శౌచం అంటారు. మరి దివ్యత్వాన్ని గుర్తించడానికి స్వామి అవసరమైన పవిత్ర మూడు విధాలని చెప్తుంటారండి. అవి మనోవాక్కాయ కర్మలకు సంబంధించింది. మూడు కూడా పవిత్రంగా ఉండాలని. కాయం హింసాదులతో కలుషితం కాని దేహం, అసత్యంతో కలుషితం కాని వాక్కు, రాగద్వేషాలతో కలుషితం కాని మనసు ఉండాలని స్వామి చెప్తుంటారు. ఇంకా దివ్యత్వాన్ని గుర్తించడానికి వాక్కే కాకుండా ఇతర ఇంద్రియాలను కూడా సరిగా ఉపయోగించాలి. అది ఇంద్రియ నిగ్రహం అంటుంటారు స్వామి. ఇంద్రియ నిగ్రహం అంటే ప్రతి ఇంద్రియం కూడా ఒక పని చేయటానికి నిర్ణయించబడిందండి. ఆ పని చెయ్యాలి. కన్నులు తీసుకోండి, మంచిని చూడు, చెడు చూడకు, అంటే దివ్య పురుషుల ఫోటోలు చూడండి, మహాత్ములను చూడండి, ఇంకా మంచి మంచి విషయాలు చూడండి, కానీ చెడు చూడొద్దని. చెవులు మంచి విను, చెడు విను, కాని మంచి విషయాలు వింటాం, దైవం సంబంధించిన విషయాలు వింటాం, ఇతరుల గురించి మంచిని వింటాం, ఇటువంటివే చేయాలని. నాలుక మంచి మాట్లాడు, చెడు మాట్లాడుకోని, ఇతరులను పొగుడు, ఇతరుల గురించి మంచి చెప్పు కానీ దూషించకు, దైవనామ సంకేతన చేయి. అలా ప్రతి అవయవం కూడా మంచికే ఉపయోగించాలనండి. మనసు మంచిని తెలుసు, చెడు తలంపొద్దని, దైవం గురించి తెలుసు, ఇంకా మంచి విషయాలు తెలుసుకో. చేతులు మంచి పనులు చేయండి, చెడు చేయొద్దని, ఇతరులకు ఉపయోగించే పని చేయటం, మనకు ఉపయోగించే పని చేయటం, ఇలాగ సద్వినియోగం చేసుకోని, ఇలాగ అన్ని ఇంద్రియాలని సద్వినియోగం చేసుకుంటే అదే దైవత్వానికి మార్గం అంటుంటారు స్వామి. దీనివల్ల మానవ జీవితం పవిత్రమై సార్థకమవుతుందని. ఇంద్రియాలలో నాలుగు చాలా ప్రధానమైనదని స్వామి అంటుంటారు. ఎందుకంటే ఇది రెండు విధాలైన కార్యక్రమాలు చేస్తుంటుంది. ఒకటి రుచి చూడటం, రెండోది మాట్లాడటం అని స్వామి చెప్తుంటారు. అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి అని. అంటే ఎక్కువగా తింటే దేహానికి ఆరోగ్యానికి మంచిది కాదు, మనసు కూడా మందం అవుతుందండి, బాగా ఆలోచించడం, అందుకు మతిహాని అంటుంటారు. మిత తిండి అతిహాయి అంటే మితంగా తినటం వల్ల దేహం ఆరోగ్యం ఉంటుంది, మనసు కూడా బాగా పనిచేస్తుంది, కాబట్టి అది హాయి అతిహాయి అని అన్నారు స్వామి. ఇంకా మాటలు, అతి భాష మతిహాని, మిత భాష మతిహాయి. అతి భాష మతిహాని అంటే ఎక్కువగా మాట్లాడితే మనసులో మెమరీ పవర్ తగ్గిపోతుందని స్వామి చెప్తుంటారండి. మిత భాష మతిహాయి, మితంగా భాషించడం వల్ల, మాట్లాడటం వల్ల మనసు కూడా మంచిది. మరి ఈ ఆహారానికి దేహం, మనసు మూడాట్లకు కూడా సంబంధం అని స్వామి ఎక్కువగా చెప్తుంటారు. స్వామి మాటలు ఈ విషయంలో మనం విందామండి.
మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్ను బ్రహ్మనావృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఏం చెప్తున్నా? అహం వైశ్వానరో భూత్వా, దీనికి రిప్లై వస్తా ఉంది. బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వా, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను.
ఎక్కువ బాగా రుచిగా ఉంది కానీ ఎక్కువ తీసుకుంటాం మనం, అప్పుడు స్టమక్ విశ్వ వైశ్వానరుడు జాగ్రత్త పడతాడు, బీ కేర్ఫుల్, ఇంకా పంపద్దు లోపల, పంపద్దు లోపల, పంపద్దు లోపల అని చెప్తాడు. కానీ దీని మాటలు ఏమాత్రం వినడు, కడపటికి తాను అలసిపోతాడు. కనుకనే మనం ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉంటుండాలి. ఈ ఆహారం మందు కూడా ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది. అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం. సమక్కలో ఏ విధమైనటువంటి ఒక చెడు జరిగినా శరీరంలో అన్ని రకమైనటువంటి రోగములు బయలుదేరుతుంది. కనుకనే మూడు భాగములు దీన్ని ఆహారం పెట్టుకుని ఒక భాగం ఖాళీగా వదిలిపెట్టాలి. ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అది ఒక క్రమశిక్షణగా ఉంటుంటాడు. నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేస్తూ అవన్నీ క్రమశిక్షణ అనుసరించే పోవాలి. కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడా క్రమశిక్షణలో ఉండాలి. అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాయి. ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము.
స్వామి, శరీరాన్ని ఏ విధంగా చక్కగా ఉంచుకోవాలో చెప్పారు, మనం విన్నాం. ఈ శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నప్పుడు ఆ శరీర పవిత్రత కోసం ఏ విధమైన ఆహారం తీసుకోవాలి? డాక్టర్ గోపీకృష్ణ గారు చెప్తారా?
తప్పకుండా. మనం ఇందాక అనుకున్నట్టు శరీరం అనేది అన్నమయం, ఫుడ్తో తయారైతుంది. ఈ గ్రాస్ బాడీ అనేది మన శరీరం దాని ఆహారాన్ని అది తయారు చేసుకోలేదు అన్నమాట. కనుక మనము మన ఆహారం, మన శరీరం నిలుపుకోవాలంటే మనము ప్రకృతి నుంచే ఈ ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ శరీరంలో కార్బను, హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజన్ మన వంటి మొదలైనటువంటి ధాతువులతోనే ఉంది అని అనుకున్నాం కదా. ఇవన్నీ మనకి ప్రకృతిలో ఉన్నటువంటి ఆహారం నుంచి లభిస్తాయి. మన శరీరానికి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవి చాలా అవసరం. ఇవి బిల్డింగ్ బ్లాక్స్. ఇవన్నీ ఇవే కాకుండా విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మనకి చాలా అవసరం. దీనికోసం మనము ప్యూర్ ఫుడ్ని శరీరానికి అందించడం చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా మనకి శాకాహారం, వెజిటేరియన్ డైట్లో లభిస్తాయన్నమాట. ముఖ్యంగా మనము తీసుకునే రైస్, వీట్ ఇవన్నీ ధాన్యాలు, లేకపోతే తృణధాన్యాలు మిల్లెట్స్ అంటారు, ఇవి పళ్ళు మరి కూరగాయలు, ఫ్రూట్స్, పాలు లాంటివి. ఇదే కాకుండా మనం ఆవు నెయ్యి గురించి కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆవు నెయ్యి అనేది దీంట్లో విటమిన్ ఏ, డి మరి కే ఇటువంటివి కూడా చాలా ఉంటాయి. ఇవి ఎముకలకు కూడా చాలా ముఖ్యంగా పనికొస్తుంది అన్నమాట. డి అనేది కాల్షియం, కొలెస్ట్రాల్ మొదలైనటువంటి సబ్స్టెన్సెస్ కూడా దీంట్లో ఉంటాయి. చాలా మంది అనుకుంటారు నెయ్యి బాగా తీసుకుంటే లావు ఎక్కిపోతామో అని. అదే యాక్చువల్ గా కరెక్ట్ కాదు. మనము ఆవు నెయ్యి తీసుకుంటే ఇంకా బరువు తగ్గిపోతారు. యాక్చువల్ గా శరీరము బరువుగా కావడానికి కారణము కూల్ డ్రింక్స్, షుగర్స్, ఈ కార్బోహైడ్రేట్స్, చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఊబకాయం అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట.
ఇదే ఈ సందర్భంలోనే గీతలో చక్కటి రెండు శ్లోకాలు ఉన్నాయి. ఇవి మనం ఏ విధమైన ఆహారాన్ని తీసుకోవాలి, ఏ విధమైన ఆహారాన్ని వర్జించాలి. ఆయుసత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్చన రష్యా స్నిగ్ధ స్థిర హృదయ ఆహార సాత్విక ప్రియ రసంతో కూడినవి, ఫ్రెష్ గా వండినవి, పాచిపోయినవి కాకుండా ఉన్నది, అది కూడా సాత్వికమైన ఆహారం. మీరు ఇప్పుడే చెప్పారు అవి తీసుకుంటే ఒంటికి మంచిదని, సత్వగుణం అభివృద్ది చెందుతుందని. తామసిక గుణం అంటే అగైన్ లేజినెస్, మీరు ఇప్పుడే అన్నారు. ఏవైతే తినకూడదు, కూల్ డ్రింక్స్ అవి, దానికి అదేంటి, యాతయామం, గతరసం, పూతి పరిషించేత్, ఉచ్ఛిష్టమపి చామేధ్యం, భోజనం తామస ప్రియం. అంటే యాతయామం వండి ఎప్పటివో పెట్టినవి, గతరసం రసహీనమైన పళ్ళు, ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుందని మనకి మన శాస్త్రాల్లో స్పష్టంగా మీరు చెప్పినట్టే ఉన్నది.
అవును సార్, దీన్నే మనం జంక్ ఫుడ్ అని కూడా అంటాం, మోడర్న్ టర్మ్స్ లో ఫాస్ట్ ఫుడ్ అని కూడా. ఎందుకంటే ఈ తయారు చేసే విధానంలో వాడే నూనె లోపల ఫ్రైయింగ్ బాడీకి ఇట్స్ నాట్ గుడ్, ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ వల్ల క్యాన్సర్స్ కూడా కాజ్ అవుతాయని మనకి ఇప్పుడు హెచ్చరికలు అనేది విడుదల చేయడం జరుగుతుంది. వీటి వల్ల మనకి ఎక్కువగా ఒబెసిటీ, ఉబకాయము, డయాబెటీస్, ఆస్తమా ఇవన్నీ కూడా చిన్న వయసు నుంచే రావటం అనేది మనం గమనిస్తున్నాం. అలాగే ఆహారము ఏం తినాలో కాకుండా ఎలా తినాలనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. మనం ప్రతిరోజు ఒక టైం ప్రకారం భోజనం చేయటం అనేది శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే మన శరీరంలో ఒక బయాలజికల్ క్లాక్ అనేది ఉంటుంది. గోడ మీద గడియారం లాగానే శరీరం కూడా ఒక క్లాక్ ప్రకారం నడుస్తుంది. ఇందాక స్వామి చెప్పినట్టు అన్ని డిసిప్లిన్ ప్రకారం ఉండాలి అని, మాట తిన్న మనకు కూడా. ఇది ఒక సమయానికి బాడీ ఏం చేస్తుందంటే యాసిడ్స్, డైజెస్టివ్ జ్యూసెస్ ని విడుదల చేస్తుంది శరీరంలో పొట్టలోకి. ఆ టైంకి ఫుడ్ లేకపోతే యాసిడ్స్ మన శరీరంలో ఉన్న కండరాలని తినేయటం మొదలు పెడుతుంది. దీనివల్లనే మనకి అల్సర్స్ లాంటివి కడుపులో వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే భోజనం అనేది ఎప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులతోని, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని తినటం అనేది చాలా ముఖ్యం, ఈ మెడికల్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా. ఎందుకంటే చిన్నపిల్లలకి వీళ్ళకి డెవలప్మెంట్ కోసము, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసము చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టైంలో మనకి ఒక బాండింగ్, ఒక లవ్, ఒక యూనిటీ లాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ ఫిల్లింగ్ ద స్టమక్, ఇట్ ఈస్ అబౌట్ సోషల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ. అదే కాకుండా ముఖ్యంగా భోజనం చేస్తున్నప్పుడు ఈ సెల్ ఫోన్స్ మరి టీవీ లేటే డిస్ట్రాక్షన్స్ పెట్టుకుని తీస్తే దీంతో చాలా ప్రమాదం ఉంది.
ఈ విషయం ఒకటి చెప్తానండి, స్వామి ప్రతి సంవత్సరం మార్చి నెలలో వచ్చేవారండి హాస్టల్కి. అప్పుడు మార్చి 31st కాలేజ్ క్లోజ్ అయిపోయింది. తప్పకుండా స్వామి ప్రసంగం ఇచ్చేవారు అప్పుడు. ఎందుకంటే మార్చి 31st తర్వాత ఎగ్జామ్స్ తర్వాత పిల్లలు ఇంటికి వెళ్తారు కదా, అక్కడ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి అనే విషయాలు స్వామి చెప్పేవారండి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ టీవీలు చూస్తూ కూర్చుంటే మీ తల్లి నీ చేనాల తర్వాత వచ్చేవి కదా ప్రేమతో భోజన సమయం అయింది కదా అని ఆ ప్లేట్లో ఫుడ్ పట్టుకుని ఇచ్చేస్తుందని, నువ్వు టీవీ ముందు టీవీ చూస్తూ తినటం మంచిది కాదు, అటువంటి అలవాట్లు చేసుకోకండి అని.
అదే గోపికృష్ణ గారు చెప్తుంది, స్వామి చెప్పింది ఇదే.
ఇది మెడికల్ టర్మ్ లో కూడా ఎందుకు వద్దంటారంటే, మనం తినేది చూడడం మనం దృష్టి సారించినప్పుడు ఎంత తింటున్నాం అనేది మనకు తెలియదు బ్రెయిన్ కి. సో దానివల్ల అతిగా తినడం వల్ల, ఏం తింటున్నాం తినడం వల్ల ఈ ఒబెసిటీ కారణానికి ముఖ్యమైనటువంటి ఇది, అందుకోసం అది వద్దని చెప్తారు. అదే కాకుండా మనం చేతుల్ని సబ్బులతో బాగా కడుక్కొని చేతులతో భోజనం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు మనకి చెప్పడం జరుగుతుంది, ఫోర్క్స్ ను స్పూన్స్ కంటే. ఎందుకంటే మన శరీరంలో ఉన్న చేతికి బ్రెయిన్ లో రిప్రజెంటేషన్, ముఖ్యంగా బొటన వేల్ కి బ్రెయిన్ లో పెద్ద రిప్రజెంటేషన్ ఉంటుంది బ్రెయిన్ నరాల లోపల. సో ఎప్పుడైతే మనం ఆహారాన్ని చేతులతోని ముట్టుకొని వాసన పీల్చి కళ్ళతో చూసి ఒక నిశ్శబ్దమైన ప్రశాంతమైన హ్యాపీ వాతావరణంలో చూస్తే బాడీ అనేది దానికి ఆటోమేటిక్ గా డైజెస్టివ్ జ్యూసెస్ సెక్రెటే కాకుండా ఈ ఫుడ్ కి రెడీ అవుతుంది అనమాట. ఇట్స్ లైక్ ప్రిపేరింగ్ ద బాడీ అండ్ మైండ్ బ్రెయిన్ ఫర్ ఫుడ్.
మనం కూడాను భోజనం చేసే ముందు మన స్వామి మనకి నేర్పింది బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అని ఇందాక విన్నాం. అంటే దానికి జవాబుగా అహం వైశ్వానరో భూత్వ అని ఈ రెండు శ్లోకాల్ని మనం రెండు చేతులు జోడించి అన్నాన్ని భగవత్ స్వరూపంగా తలుచుకుని ఆ దృష్టిని మన మనసులోకి తెచ్చుకున్న తర్వాత మనం అన్నాన్ని స్వీకరించడం మనకు అలవాటు. అంటే మీరు చెప్పినట్టు ఆ టైంలో కూర్చొని కామ్ గా దాని మీద దృష్టి సారించి భోంచేయడం అనేది మనకి ఈ విధంగా మన ఆచారం ఏమో కదా.
అవునండి,
అవునండి. స్వామి కూడా బ్రహ్మార్పణం చేయకుండా తినకూడదని చెప్పేవారండి. దాని కారణం కూడా చెప్పేవారు, ఆహారంలో మూడు విధాలైన అపవిత్రత ఉండొచ్చు. ఇదేంటండి? పదార్థ శుద్ధి, పాత్ర శుద్ధి, పాకశుద్ధి అని. అంటే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో పవిత్రంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. పాత్ర శుద్ధి, వండే పాత్ర వెసల్స్ శుభ్రంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. పాకశుద్ధి అంటే ప్రిపేర్ చేసేవాడు కుక్కు, వాడు మంచి తలంపులో ఉండకపోవచ్చు, ఎలా ఉండాలో మనకు తెలియదు. ఈ మూడు విధాల్లోనూ కూడా అపవిత్రత రావచ్చు. మీ బ్రహ్మార్పణ చేయటం వల్ల ఈ మూడు విధాల అపవిత్రత పోయి ఆ ఆహారం పవిత్రం అవుతుంది, అది దైవ ప్రసాదంగా అవుతుంది. అంత అప్పుడు అది తింటే మీకు మంచిది, పవిత్రమైన ఆహారం. అందుకు బ్రహ్మార్పణ చెప్పే భోజనం చేయాలని చెప్పేవారండి స్వామి.
అవును సార్. అదే కాకుండా మనము భోజనము కంచంలో పెట్టుకోగానే గబుక్కన టేబుల్ మీదకి వెళ్లి తినటం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 2 మినిట్స్ దాన్ని చూస్తూ ఉండాలి. యూ జస్ట్ వెయిట్ టిల్ ద బాడీ ఈజ్ అడాప్టింగ్ ఇట్ సెల్ఫ్ టు స్టిమ్యులేటింగ్ ద బాడీ టు హ్యావ్ ద ఫుడ్. అది అనేది కాకుండా చేతులు రెండు జోడించడం ఇందాక మీరు చెప్పారు, అది కూడా మనం బాడీని మిడ్ లైన్లోకి తెస్తే స్ట్రెస్ హార్మోన్స్ కూడా తక్కువైతాయి మనకి. చూడండి, మనకు బాగా భయమైనప్పుడు కుదించుకుపోతాం, దగ్గరికి పోతాం, లేకపోతే టెన్షన్ అయినప్పుడు కూడా. సో ఈ మిడ్ లైన్ లో బాడీని పెట్టడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ తక్కువై మన శరీరం డైజెస్టివ్ జ్యూసెస్ సెక్రెట్ అయ్యి ఫుడ్ డైజెస్ట్ అయ్యి, అందుకే మన బహుశా మన పూర్వీకులు దే మే బి ఏ గ్రేట్ సైంటిస్ట్ మన ఋషులు, అందుకే రెండు చేతులు జోడించి కూర్చొని ప్రశాంతంగా భోజనం చేయడం అనేది ఈ బ్రహ్మార్పణం అనేది చెప్పడం అనేది బోత్ మెటీరియలిస్టిక్ స్పిరిచువల్ గా కూడా మనము దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. అలాగే ఇంకా కూర్చొని తినటం, ఒక చోట కూర్చొని తినటం అనేది కూడా భోజనానికి చాలా ముఖ్యం. ఈ నిలబడి తినటం బఫే సిస్టమ్ కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. అదే కాకుండా ఒక 20-30 నిమిషాలు మినిమం మనం టైం తీసుకొని తింటే బాగా చక్కగా నమిలి, ఎందుకంటే ఫుడ్ కడుపులో డైజెస్ట్ అయ్యేది వేరు, ఇంటెస్టైన్స్ లో డైజెస్ట్ అయ్యేది వేరు, సలేవాలో డైజెస్ట్ అయ్యేది నోట్లో. అది సో మనం గబుక్కున మింగితే అది పొట్టులోకి వెళ్ళి డైజెస్ట్ కాకుండా ఉండే అవకాశం ఉంది. సో కొద్ది కొద్దిగా సరిపడేంత నీరు తీసుకుని ఈ కరెక్ట్ టైంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని తినడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. పరిశుభ్రమైన శాకాహారము దానికి కరెక్ట్ గా తినటం అనేది ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. ప్యూర్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హెల్దీ బాడీ.
గోపి గారు, మీరు అన్నట్టు మంచి ఆహారం దేహానికి మనసుకు కూడా అవసరమే. ఎందుకంటే మనం తినే ఆహారం స్థూలమైన భాగం మలంగా విసర్జించబడుతుందని, సూక్ష్మమైనది అంటే ఎస్సెన్స్ రక్తంలో కలిసి అది దేహానికి బలాన్ని ఇస్తుంది అంటుంటారు స్వామి, అతి సూక్ష్మమైనది మనసుగా మారుతుందని. అంటే మన ఆహారం ఎటువంటిదో మన తలంపులు, భావాలు, కోరికలు అలాగే ఉంటాయని. అందుకే సాత్వికాహారం తీసుకోవాలి. చాలా మంది సాత్వికాహారం అంటే మన నోటితో తినే ఆహారమే సాత్వికంగా ఉంటే సరిపోతుంది అనుకుంటుంటారు, కానీ స్వామి చెప్పేది అలా కదండి. మనం ఏ ఇంద్రియం ద్వారా ఏం తీసుకుంటున్నామో లోపలికి, అవన్నీ కూడా ఆహారమే. అవన్నీ కూడా మన మనసుని ప్రభావితం చేస్తాయంటుంటారు. అందుకు మనం చూసేవి, వినేవి, తినేవి అన్నీ కూడా పవిత్రంగా సాత్వికంగా ఉండాలని. మరి సాత్విక ఆహారం అంటే ఏమిటి? ఆహారం అనేది తామసికం, రాజసికం, సాత్వికంగా మూడు విధాలుగా ఉంటుంది అంటుంటారు. అతి పులుపు, అతి కారం, సాల్ట్ ఎక్కువగా ఉండటం, మరీ స్వీట్గా ఉండటం, హాట్ గాని మరీ కూల్డ్గా ఉండగాని, ఇవన్నీ కూడా రాజసికం అంటుంటారు. మాంసము, చేపలు, మత్తు పదార్థాలు, నిల్వ పదార్థాలు, ఇవి తమో గుణం. మరి సాత్వికాహారం అంటే కారం, పులుపు, ఉప్పు అన్ని సమంగా ఉన్నవి, పౌష్టికాహారం, ఇది సాత్వికాహారం. ఎగ్జాంపుల్ పళ్ళు, కూరగాయలు, పాలు, పెరుగు, ఇవన్నీ సాత్వికం అంటారండి. స్వామి చెప్పేది చాలా మంది పాలు పెరుగు సాత్వికం అనుకుంటారు, కానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే పాలు పెరుగు అవి సాత్వికం కాదు. ఎందుకంటే అందులో కూడా కొన్ని ఇంటాక్సికేటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయని. అందుకు పాలు పెరుగు కూడా మితంగా తీసుకోవడం మంచిదని స్వామి చెప్తుంటారండి. మరి ఈ సాత్విక ఆహారం మితంగా తినాలి, కానీ సమయ పాలన ఉండాలండి తినేటప్పుడు. స్వామి చెప్తుంటారు, ఒక్కసారి రోజుకు ఒకసారి తినేవాడు యోగి, రోజుకు రెండుసార్లు తినేవాడు భోగి, మూడుసార్లు తినేవాడు రోగి అని. కానీ ఇప్పుడు మూడు మాటలు తింటున్నారు, మధ్య మధ్య పానీయం సమర్పయామని. ఎక్కువసార్లు ఎందుకు తినకూడదు అంటుంటారంటే, భోజనం చేసినప్పుడు ఆ భోజనం స్టమక్లో చేరిన వెంటనే ఆ డైజెస్ట్ అవటం కోసం రక్త ప్రసరణ ఎక్కువగా స్టమక్ జరుగుతుందటండి. అప్పుడు బ్రెయిన్కి రక్త ప్రసరణ తక్కువ అవుతుంది, అందువల్ల మనం ఎక్కువగా ఎఫెక్టివ్గా థింక్ చేయలేమన్నమాట. అంతేదే మరీ ఎక్కువసార్లు తింటూ మంచిది కాదు, సమయ పాలన కూడా మంచిది. అంటే సాత్విక ఆహారం, మితాహారం, సమయ పాలన కూడా ఉండాలని తినేటప్పుడు. మరి మనసు పవిత్రత ఆహారం మీదే కాకుండా ఇతర విషయాలు కూడా దాన్ని నిర్ణయిస్తాయి. ఇంతకు ముందుగా చెప్పినట్టు మనసును మాలిన్యం చేసేది రాగద్వేషాలు, ఇంకా అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. స్వామి చెప్తుంటారు, ఈ ఆధునిక కాలంలో పంచభూతాలే కలుషితమైపోయినాయి, ఇంకా పవిత్రత ఎలా సాధించేది అని. మరి ఈ పవిత్రత సాధించడానికి మనసును దైవం మీద ఉంచాలని, దైవం తలుపులో ఉండాలని, చేసే కర్మలను దైవానికి అర్పణ చేయాలని, దైవమే మనలో ఇన్నర్ మోటివేటర్ అని భావించడం మంచిదని. ఈ విధంగా మనసును పవిత్రం చేసుకోవటం, హృదయాన్ని పవిత్రం చేసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే ఏ విషయంలో విజయాన్ని సాధించాలన్నా మన మనస్సు, హృదయం కూడా పవిత్రంగా ఉండాలని. స్వామి ఎగ్జాంపుల్ ఇస్తుంటారు, శుభ్రత లేని పాత్రతో వంట చేశారనుకోండి, ఆ వంట మనం తినడానికి ఉపయోగపడదు. అలాగే పవిత్ర హృదయం లేని, అంటే హృదయ పవిత్రత లేకుండా సాధన చేస్తే అది నిరుపయోగమని. అందుకు పవిత్రమైన హృదయం చాలా అవసరం. ఈ మనసు పవిత్రతకు స్వామి ఏకత్వం చాలా అవసరం అంటారు. ఎందుకంటే రాగద్వేషాలు ఎలా వస్తాయండి, రెండో వ్యక్తి నాకంటే వేరు అనుకోవటం వల్లే అతని మీద రాగం గాని ద్వేషం గాని వస్తాయని. అంతచేత ఏకత్వం అనేది చాలా అవసరం. అంతే స్వామి, యూనిటీ ప్యూరిటీ అంటారు, అంటే ఏకత్వం ఉంటే పవిత్రత వస్తుందని. మరి ఏకత్వం అంటే ఏమిటి? దేహాలు వేరు, అందులో దేహి ఒక్కరే అని అర్థం చేసుకోవాలి. జీవులు వేరు, అన్ని జీవులలో దివ్యత్వం ఒకటే, అన్ని జీవులలో ఒకే దివ్యత్వం ఆత్మగా ఉందని. సముద్రం చూడండి, ఎన్నో అలలు వస్తుంటాయి, కాని అలలు సముద్రం వేరు కాదు అని. జీవులన్నీ కూడా సచ్చిదానంద సాగరం నుంచి వచ్చినవే, అందులో ఒకే ఆత్మ ఉంది. నేను గోపి ఎవరంటే మీరు నేనంటారు, జగన్నాథరావు గారు ఎవరంటే నేనంటారు, అందరూ కూడా నేను 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 అంటారు. నేను అనేది స్వామి అంటుంటే అదే ఆత్మని, ఆత్మ అందరిలో ఉందని. మరి ఈ అందరిలో ఉన్న ఆత్మతత్వాన్ని గుర్తించాలి, ఆ దివ్యత్వాన్ని స్మరించాలి, ప్రేమించాలి, అవసరమైన వారికి సేవ చేయాలి.
నాగేశ్వరరావు గారు, మీరు చక్కగా మన దేహాన్ని ఏ విధంగా దైవం వైపు తీసుకెళ్లగలమో చెప్పారు. అలాగే డాక్టర్ గోపికృష్ణ గారు శరీరం ఏ విధంగా వైద్యపరంగాను విజ్ఞానపరంగాను ఏ విధంగా తయారైంది, దాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలో చెప్పారు. ఈ శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్న ఈ సంక్లిష్టమైన విషయాన్ని మీరు ఎంతో చక్కగా వివరించారు. అందుకే రైట్ మైండ్ పెర్ఫెక్ట్ బాడీ ప్యూర్ సోల్, ఇది త్రిపుటిగా ఉన్నప్పుడు శరీరం విశిష్టతను సంతరించుకుని ధర్మ సాధనకు తప్పకుండా తోడ్పడుతుంది. సాయిరాం.
సాయిరాం.
మీరింతవరకు శరీర మాధ్యం కలు ధర్మ సాధనం గోష్ఠీ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ నాగేశ్వరరావు, సమన్వయకర్త శ్రీ జగన్నాథరావు గారు.